हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् మదిలో నీదగు మూర్తి నిల్పుకొని సంభావింతుమే కాని నిన్నిదమిత్తంబని నిర్ణయింపవశమా ఎవ్వారికిన్ నమ్మి నీ పదరాజీవములాశ్రయించితిమి లోపమేమీ నీ వారమే కదా రక్షింపక నీకు తప్పదు కదా काली प्रसाद प्रभु सत्संगत्वे निस्संगत्वं निस्संगत्वे निर्मोहत्वं निर्मोहत्वे निश्चलतत्वं निश्चलतत्वे जीवन् मुक्तिः ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि 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 ॐ श्रीगुरुभ्यो नमः సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః భక్తులందరిలో ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మకు శిరసా ప్రణమిల్లుతూ ఈరోజు ఏకాదశి జ్యేష్ఠమాసం మా గురు సోదరులు కూడా జ్యేష్ఠమాసంలో ఏకాదశే స్వామిలో లయించిపోయినటువంటి తిథి మా పరాశర ప్రసాద్ వారు లాల్ భయ్య ఉలిక్కిపడ్డ ఒకసారి ఏకాదశి అనుకొని కానీ అది బహుళ ఏకాదశి ఇది శుక్లపక్ష ఏకాదశి అయితే మాత్రమేంటి ఏకాదశే కదా మనందరిది కూడా ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం విడివిడిగా ఎంత కనిపిస్తున్నా ఆధ్యాత్మికంగా చూస్తే మనందరం ఒకే భగవంతుని బిడ్డలం ఒకే ఒక ఆత్మవస్తువు చెందిన వాళ్ళం మనం మనందరం కూడా ఆకలేస్తే తింటున్నాము తర్వాత ఏ పని దేని పని అది చేస్తుంది అది అందరిది ఒకటే తర్వాత మనందరం కూడా గాలినే పీలుస్తున్నాము ఉన్నటువంటి సృష్టిని లైటింగ్లోనే చూస్తున్నాము ఎవరికి మనం తేడా అనేటువంటిది ఇక్కడ ఎటు ఈ ప్రపంచంలో ఎక్కడ మనందరికీ ఏం లేదు మనందరిలో ప్రవహించేది కూడా రక్తమే మనందరిలో ఉన్నటువంటి నాడులన్నీ కూడా ఒకటే ముఖ్యంగా మనందరిది మానవ జన్మే కాకపోతే మానవేతర జన్మలకి లేనటువంటి అవకాశము భగవంతుడు మనకి మానవ జన్మలోనే ప్రసాదించాడు తన్ను తాను గుర్తించడం అనేటువంటి లోతైన విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి అది మనందరిలో కూడా ఒక చైతన్యం అనేటువంటిది పరమాత్మని గుళ్ళోకెళ్ళో లేకపోతే మన గూట్లోకెళ్ళో మన ఇంట్లో పెట్టుకున్నటువంటి దేవుడి దగ్గర ఎలా ఆరాధన చేస్తున్నామో రూపనామాలతో కూడినటువంటి ప్రభువుని ఆ ప్రభువు రూపనామాలు లేకుండా మనందరిలో చైతన్యం అనేటువంటి దానితో ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తున్నాడు అక్కడ భిన్నమైనటువంటిది కాదు పరమాత్మ ఒక్కడే చైతన్యం ఒక్కటే ఎవరు ఎన్ని దేవుళ్ళని కొలిసినా ఉన్నటువంటి శక్తి ఒక్కటే దానిని అనంత శక్తి అన్నాం మళ్ళా మాట్లాడితే అది ఆది మధ్యాంతరహితమైనటువంటి ఒకే ఒక శక్తి అందరిలోనూ ప్రకాశిస్తోంది స్వయంగానూ ప్రకాశిస్తోంది స్వయంగా ప్రకాశించేటువంటి పరమాత్మ మనకి అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు కాబట్టి మనం ఏదైనా ఆలయానికి వెళితే అందులో ముఖ్యంగా మనం ఆశ్రయించిన దేవుడే కనుకుంటే కొంచెం అక్కడి నుంచి మనకు రావడానికి కూడా మనసు రాదు బయటికి. కానీ ఎంతసేపు ఉంటాం? తిరిగి వచ్చేటువంటి ముహూర్తం పెట్టుకునే వెళ్తాం, చెప్పులు విడిచే వెళ్తాం, మళ్ళీ వెళ్ళేటప్పుడు వేసుకోవాలని. ఇంట్లో పనులు చెప్పుకునే వెళ్తాం, మళ్ళీ వచ్చిన తర్వాత నీతో మాట్లాడతాను అని. అన్నిటికీ మనం అన్నిటిలోనూ ఉన్నటువంటి దానికి మనం పనులు పురమాయిస్తున్నాం, కానీ మన పని మనం చేసుకోవడంలో మనకి పురమాయింపు రావటంలా. ఎందుకంటే మనం వచ్చాం ఒక అనంత శక్తి నుంచి బయటకు వచ్చాం. దానినే కైవల్య ఉపనిషత్తులో ఉపనిషత్తు చెప్తుంది, మయ్యేవ సకలం జాతం, మయి సర్వం ప్రతిష్ఠితం, మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మ అద్వయమస్మ్యహం అని కైవల్య ఉపనిషత్తు చెప్తుంది. అంటే భగవంతుడు చెప్తున్నాడు అక్కడ. కైవల్యం అంటే ఏదై ఉన్నది అంటే ఉన్న అనంతమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి నుంచే మనకి బోధ వస్తుంది. ఆ బోధ మనకి అందజేస్తోంది, నా నుంచే నువ్వు పుడుతున్నావు, నాలోనే ప్రకాశిస్తున్నావు, నాలోనే లయించిపోతున్నావు. దేశ విదేశాలు భిన్న భిన్నంగా ఉండొచ్చు, కానీ పీల్చే గాలి ఒకటే, తినే ఆహారం ఒకటే, మనందరికీ ఆకలి ఒకటే, మనందరూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోనే బతుకుతున్నాం, మన ప్రాణ ఆ విధంగానే మనకి సృష్టిలో భగవంతుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అని ఆ ఉపనిషత్తులో చెప్తోంది, మయి సర్వం లయం యాతి అదే తద్బ్రహ్మ అద్వయం అస్మి అహం అని. అంటే ద్వయం కాదు అక్కడ. మనం ఏం చూస్తున్నామంటే నేను వేరు, దేవుడు వేరు అని చూస్తున్నాం. గుడికి వెళ్ళినా అలాగే చూస్తున్నాం. వాస్తవానికి గుర్తించండి, ఎవరినైనా చూడడానికి కారణము తానే. గుళ్ళో దేవుడు చాలా గొప్పవాడు అవ్వచ్చు, అనంతమైన విశ్వంలో సూర్యుడు పైనుంచి మనకి కాంతిని ప్రసరింప చేయొచ్చు, మనం నమస్కారం కూడా చేయొచ్చు, కానీ చూడడానికి కారణం నువ్వే, ఇక్కడ రావడానికి కారణం నువ్వే. నీ ఇంటికి నీ ప్లేస్ ఉంది చూసావు, నువ్వు కళ్ళు తెరిచి నువ్వు అన్నీ బాగుంటేనే నీ సర్దుబాట్లన్నీ జరుగుతున్నాయి. వచ్చి వచ్చి భగవంతుడు ఎక్కడ దాక్కోవాలని చూసాట, అంటే ఎక్కడ ఉంటే బాగుంటుంది అనుకున్నట్ట. ఎక్కడ ఉన్నా కూడా ఈ సృష్టిలో తప్పకుండా వెళ్తాం. ఇప్పుడు చంద్రలోకం ఎతుకుతలా, అలా అంగారకంలో కూడా ఎతుకుతున్నారు. అలాగే ఎక్కడ 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 ఏంటి ఏముంటుంది, దేనివల్ల మనం లబ్ధి పొందుతామని అన్ని చోట్ల వెతుకుతున్నాడు. అందుకని భగవంతుడు అనుకున్నట్టు ఈ మానవుడు ఎక్కడున్నా పట్టుకుంటాడు, క్లౌడ్స్లో కూడా పట్టుకుంటున్నాడు. అందుకని ఎక్కడున్నా పట్టుకుంటాడని భగవంతుడు ఎక్కడున్నాడంటే అందరిలోనే ఉన్నాడు, మనలోనే దాగి ఉన్నాడు. మనం మనలోకి మనం చూసుకోవటం రావటల్లా, ఈ ఇంద్రియాలన్నిటినీ బయటకు ఉపయోగించుకుంటున్నాం, కానీ మన కోసం మనం ఎంత ఉపయోగించుకుంటున్నాము? 24 గంటల సమయంలో మన కోసం మనం ఎంత ఉపయోగించుకుంటున్నాం? అంటే మీరు అనొచ్చు, అదేంటంటే వంట చేసుకుంటున్నాం, భోజనం చేస్తున్నాం, నిద్రపోతున్నాం, ఇవన్నీ మన కోసం మనం చేసేవే కదా అంటే ఈ దేహం ఉపయోగపడుతుంది దానికి. ఈ దేహం కోసం మనం, దేహాన్ని పోషించుకోవడం కోసమే తింటున్నాం మనం. ఇదే నేను అనుకుంటున్నాం మనం, ఈ దేహమే నేను అనుకుంటున్నాం. మనకి ఆకలేస్తోంది అని లోపల వాడు లేపితే మనం దేనితో భోజనం చేస్తున్నాం? చేతితో తీసుకుని నోట్లో పెట్టుకుంటున్నాం, తింటున్నాం. అది కూడా ఎంతవరకు ఉంటుంది మనకి? అది చేయాల్సిన పని కొంత సమయాన్ని తీసుకొని అది చేసే పని చేసుకొని అది లోపలున్న ఆ యంత్రాన్ని ఎవరైతే నడిపిస్తున్నారో అది కూడా భగవద్గీతలో మనకి భగవంతుడు గొప్ప ఉదాహరణతో మనకి ఇచ్చాడు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. ఎవరు ఆశ్రయించున్నారు? మొగుడు భార్యను ఆశ్రయించున్నాడా? భార్య భర్తను ఆశ్రయించున్నాడా? పోనీ తల్లిదండ్రులు మనకి జీవితాన్ని ఇచ్చారు, తల్లిదండ్రులు మన వెంట వస్తున్నారా? మనతో పాటు ఉన్నారా? మన కోసం ఏమైనా బతికున్నారా? పోనీ మన కోసం ఏమైనా వారు తహతహలాడుతున్నారా? ఎవరి జీవితం వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు వాళ్ళు బ్రతకగలరు అన్న తర్వాత వాడి బ్రతుకు వాడు బ్రతుకుతున్నాడండి. వాడు సుఖంగా ఉంటే చాలు, దేవుడి దగ్గరికి వెళ్తే ఒక సంకల్పం చెప్పించి ఒక పూజ చేయిస్తాను, వాడు పుట్టినరోజు వస్తే ఒక పూజ చేయిస్తాను, వాడు సుఖంగా ఉండాలి అనుకుంటాను అని అనుకుంటున్నారు తప్ప వెంటబడి ఎవరైనా వస్తున్నారా? మరి మన వెంటబడి ఉన్నది ఎవరు? మన అమ్మ నాన్నని ఎవరు జీవించేట్టుగా చేస్తున్నారో ఈగో ఈ రోజుల్లో వారు గతించిపోయినప్పటికీ కూడా మనకి కూడా ఆ శక్తి మనని కూడా జీవింపచేస్తుంది. కాబట్టి అది ఏదై ఉన్నది అంటే అదే బ్రహ్మ. అది ఏది అయి ఉందంటే బృహతీతి బ్రహ్మ అంటే అటువంటిది అనంతంగా ఉన్నటువంటిది. అణు అణువులో పరమాణువులో కూడా అది లేని ఇటువంటి స్థానం లేదు. లేనటువంటి స్థానం లేదు కానీ దాన్ని గుర్తించాలంటే నువ్వే దానికి ఆధారం. మనకి జీవితాన్ని ఇచ్చాడు మానవ జన్మలో, దాన్ని మనం గుర్తించగలం. అందుకని ఈ జన్మలో కనుక మనం గుర్తించకపోతే మన జీవితం ఏమైపోతుంది? వృధా వృధాగా వృధా ప్రయాస అయిపోతుంది. మళ్ళా ఇదే మానవ జన్మ వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. మనం చేసే ఆలోచనలు, మనం చేసేటువంటి పనులు, మనం చేస్తున్నటువంటి ఇగో విషయాదుల్లో కూడా అందరిలో కూడా మంచిని చూస్తూ, మంచిని చేస్తూ, మంచిని ఆలోచిస్తుంటే మంచి వాళ్ళం అయిపోతాం. అలా కాదే, మనకున్న పూర్వజన్మ కర్మల కొలది మనం ఏం చేస్తున్నాం? ఈర్ష్య, అసూయత, అసహనం, ఓర్వలేనితనం. ఒకళ్ళంటే ఇష్టం, ఇంకొకళ్ళంటే ఇష్టం ఉండదు. ఇక్కడ కూడా మా వాళ్ళే అంటాం కొంతమంది కనిపిస్తే, కొంతమంది మా వాళ్ళు కాదండి అంటాం. ఏమండి ఇంట్లో వస్తే, ఇంట్లో కష్టం వస్తే ఏడ్చినంత ఇంటి పక్క మన పక్కింట్లో కష్టం వస్తే ఏడవగలుగుతున్నామా, బాధపడగలుగుతున్నామా? పాపం అంటాం, ఒక పాపం పడేస్తాం అక్కడ అంతే. పాపం వాళ్ళకి, పాపం రోజులు బాగోలేదండి, పాపం యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఆరోగ్యం బాగోలేదు, పాపం అంటాం. కానీ వాళ్ళ కోసం మనం ఎంత తహతహలాడుతున్నాం. అదే ఇండియాలో మనకు సంబంధించినటువంటి రక్త సంబంధమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అక్కడ ఏదైనా వచ్చిందనుకోండి ఇక్కడ అన్నం సహించదు, నిద్ర పట్టదు, ఎప్పుడు తొందరగా వెళ్ళిపోయి ఉరికేసి వాళ్ళని చూడాలనుకుంటాము. కానీ భగవంతుని తలుచుకుంటే దూరం కూడా దగ్గరైపోతుంది. ఇలాంటి విషయాల్లో మనకి భగవంతుని తలుచుకుంటే దేశాలు దూరం కాదు. మా గురుదేవులు అంటుండేవారు, అక్కడ ఇండియా, ఇక్కడ అమెరికా తీసేవయ్యా, తీసేస్తే ఒకచోటే ఉన్నాం మనం. దూరమని నువ్వెందుకు అనుకుంటావు? ఇది దేనికి దూరం? ఇది ప్రదేశానికి దూరం ఏమో, మనసుకి దూరం లేదు. మనసుకి నువ్వు సృష్టించుకుంటున్నావు ఇంకో ప్రపంచాన్ని. కూర్చుని ఆలోచిస్తే మనం వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్ళక్కర్లేదు. మీరు అనొచ్చు మా దేశాల్లో కూడా తిరుపతి దేవుడు వచ్చేసాడు కదా అని. మీరు ఆ దేవుడి దాకా కూడా వెళ్ళక్కర్లేదు. ఇక్కడ కూర్చుని మన మనసారా గోవిందా అని తలుచుకుంటే అంత మూర్తి అలాగా మనకి అక్కడ కదలకుండా చూస్తావేమో, మన భావనలో మనం కదిలేట్టుగా చూసుకోవచ్చు. హనుమాచార్య స్వామి చెప్పారు కదా, భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువవు మనసా, భావములోన బాహ్యమునందున గోవింద గోవింద మనసాభావములోన బాహ్యమునందున. అందుకని మహాత్ములు ఏం చెప్పారంటే భావన చెందాలి. మనది బజార్లో కొనుక్కోక్కర్లేదరా. మనలో ఒక సంకల్పం, ఒక భగవంతుని గురించి సృష్టించుకోవాలంటే మన దగ్గర ఏదో అలంకారాలు చేయాలంటే పూలు గట్ర బజారుకి వెళ్ళాలి. నీ మనోపశువం అనేటువంటి దాన్ని అక్కడ పెట్టి నువ్వు హాయిగా కూర్చున్నావు, దానికి బజారుకి వెళ్ళక్కర్లేదు, డాలర్లు ఖాళీ అవ్వవు, ప్రయాణం చేయక్కర్లేదు. దూరం కాదు, దగ్గర కాదు, నీ దగ్గరే, నీ హృదయంలోనే. అసలు భగవంతుడు కోరేది కూడా మనోపుష్పమే. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా. చిత్తశుద్ధి లేకుండా ఎన్ని పూజలు చేసి, లక్ష పూజలు చేసి, లక్ష ప్రసాదాలు చేస్తే మాత్రం అక్కడ విలువ ఉంటుందా? తోటి మానవుల్లో ఉన్న మంచితనాన్ని మనం ఉపయోగించుకోవాలి, మన మంచితనాన్ని ఇంకొకరికి పంచుకోవాలి. నిజమైనటువంటి సోషలిజం అంటే ఇది. అంతేగాని భోజనాలు పెట్టుకునే రాత్రంతా మెలకుగా ఉండి ఏవో ఏవో మనం చేసుకెళ్ళిపోయి కేగల్లో మనకు ఉంటే అది నిజమైన సోషలిజం అవుతుందా? మరుసటి రోజుకి నీరసం వస్తుంది అంతే. వాటి ద్వారా ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుంది, తినకపోతే నీరసం వస్తుంది, ఇంకా ఏవేవో అవి కూడా శుద్ధి మంచి రాగాన పడితే వాటి అన్నీ సంక్రమిస్తాయి మనకి. అసలు ఇది నీవే కారణము. నువ్వు లేకపోతే ప్రపంచం లేదు. ఈరోజు మనం ఉన్నాం కాబట్టి మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం. ఇది లేదనుకోండి ఈరోజు మీ అందరం నేను చూసేదాన్ని కాదు. కారణం నీవే. ఆ నీలో ఉన్నటువంటి తాను అనేటువంటిది, అది ఏదై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. మా గురు సోదరులు ఆ విషయంలో, ఎందుకంటే మీ అందరికీ బంధువు, నాకు ఆత్మబంధువు, నాకు ఆత్మబంధువు యొక్క పుత్రుడే కదా. మళ్ళా గురు సాంప్రదాయం ప్రకారం మళ్ళా మాకు వంశంలో ఏది గురు ఈ గురు సాంప్రదాయంలో మళ్ళా మా గురు సోదరులు పిల్లలకి మామూలుగా పోషించడమే కాకుండా ఈ ఆధ్యాత్మిక దృష్టికి కూడా తక్కువ చేయలే. వీళ్ళందరికీ ఉపదేశం తీసుకునేంత వరకు వాళ్ళందరూ మళ్ళీ తిరిగి దీక్షలు మండల దీక్షలు తీసుకుని చేసేంత వరకు వదిలిపెట్టలేదండి. నేను అనుకున్న మా గురు సోదరులు నిజమైన ఆస్తి సాంప్రదాయం కోసం చూశారు. అందుకనే వీళ్ళ దగ్గరికి వదిలిపెట్టకుండా రావడానికి కనెక్షన్ ఏది అంటే అక్కడి నుంచి వస్తుంది. మా గురుదేవులు గురుదేవుల దగ్గర ఉన్నటువంటి మేమందరం చేసుకున్న సేవ అంతేకాకుండా మాకు ఆ రూపాలు మాయమయ్యాయి, కానీ వారి మాట వారి ఆచరణ మాకెప్పుడు దూరం కాల, మాతో పాటుగానే. మాట ఎప్పుడు దూరం కాదండి, మన అమ్మ కడిచిపోయింది, మన అమ్మ మాట మనతోనే వస్తుంది. మన అమ్మ అమ్మ పెట్టిన పెట్టు కూడా మనతోనే వస్తుంది. ఎప్పుడు కూడా అమ్మ పెట్టిన ముద్దను మర్చిపోతామా? మనం మర్చిపోతే అసలు మంది జన్మేనా? ఇవే మర్చిపోయినప్పుడు అందుకుని అలాగే మా గురు సోదరులకి మరి ఏకైక పుత్రుడు, ముగ్గురు కూతుళ్ళు ఒక కొడుకు. కాకపోతే ఆ ముగ్గురు కూతుళ్ళు అక్కడక్కడే ఉండేవారు అనుకోండి, మూడో ఆమె తొందరగా దేవుడు పిలిచేసి తీసుకెళ్ళిపోయాడు. కాకపోతే వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఏదో భగవంతుడి వల్ల ఈ ఇది ఆత్మ సంబంధం అందరితో కూడా. అందుకనే మరి పిల్లవాడికి కాస్త ఈ సంవత్సరం ఏదో 60 నీళ్ళు నిండుతున్నాయని విన్నా. విన్న తర్వాత ఎవరు చేయాలి? నాకు, నేను తల్లిని కదా. మరి ఇప్పుడు అది నాకు వచ్చింది. అందుకని నా తల్లి, నా రాజకుమారి గారు మరి ఎలా ఉండేవారు మేమంతా అంటే, అంతా కలిసిమెలిసి ఉన్నాం, మళ్ళీ మేము రేపు వెళ్ళిపోతాం మళ్ళా. అందుకని అవకాశం కుదిరింది ఎలాగో పూజలో కష్ట సంకల్పంలో దేవుడు రక్షించాలి, వాళ్ళని సుఖంగా ఉండాలి కాబట్టి వాళ్ళకి నేను కూడా అచ్చడా ముచ్చడా తీర్చుకోవాలి కదా ఆ పిల్లలతో. అందుకని దేనిని వదులుకోమనలేదండి, కానీ సాంప్రదాయం అనేది నిగూఢంగా మంచి లక్షణాలు కలిగి ఉండాలి. అక్కడ మనది కూడా ఒక సాంప్రదాయం, ఆధ్యాత్మిక కుటుంబం మనది, వసుధైక కుటుంబం మనది. మనందరిలో ఒకే పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. రూపభేదాలు కావచ్చు, కొంతమంది వెంకటేశ్వరుని పూజించవచ్చు, కొంతమంది ఈశ్వరుని సేవించుకోవచ్చు, కొంతమంది రాధాకృష్ణుని సేవించుకోవచ్చు, కానీ మా గురుదేవులు నేర్పించి లోపలికి వెళ్తే ఉన్న పరమాత్మ ఒక్కడే. కానీ ఇన్ని రకాలు ఆ పరమాత్మ వచ్చి ఎక్కడ ఉన్నాడు అంటే ఇప్పుడు మనలోనే ఉండి ప్రకాశిస్తున్నాడు. కేలతి బ్రహ్మ హాండే భగవాన్, కేలతి పిండాండే భగవాన్, కేలతి బ్రహ్మాండే భగవాన్, కేలతి పిండాండే భగవాన్, 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 హంస సోహం, హంస సోహం, హంస సోహం, హంస సోహం, సోమేవేతి హంస సోహం, హంస సోహం, హంస సోహం, హంస సోహం, హంస సోహం, సోహమేవేతి హంస సోహం, సోహమేవేతి ఖిలతి బ్రహ్మాండే భగవాన్, ఖిలతి పిండాండే భగవాన్, ఖిలతి బ్రహ్మాండే భగవాన్, ఖిలతి పిండాండే పరమాత్మా పరిపూర్ణో, పరమాత్మా పరమాత్మా పరిపూర్ణ పరమాత్మా పరిపూర్ణ బ్రహ్మైవాహమహం బ్రహ్మేతి బ్రహ్మైవాహమహం బ్రహ్మైవాహమహం బ్రహ్మేతి బ్రహ్మైవాహమహం బ్రహ్మేతి ఖేలతి బ్రహ్మాండే భగవాన్ ఖేలతి పిండాండే భగవాన్ ఖేలతి బ్రహ్మాండే భగవాన్ ఖేలతి పిండాండే భగవాన్ భగవాన్ భగవా. మనందరం పేర్లు వేరవచ్చు కానీ భగవంతుడు అనేవాడు ఒక్కడే కదా. ఈశ్వరుడు అన్నా భగవంతుడే, విష్ణువు అన్నా భగవంతుడే, కృష్ణు అన్నా భగవంతుడే, ఏ దేవుణ్ణి తెలుసుకున్నా భగవంతుడే. కాస్త అమ్మ జగన్మాత వచ్చేసరికి మాత్రం ఏమంటాం, ఆవిడ కూడా జగన్మాతే భగవంతుడే. అక్కడ లింగభేదం లేదు, అక్కడ మనం ఆశ్రయించడంలో లింగభేదం లేదు. నువ్వు నిద్రపోయిన సమయంలో నువ్వు ఆడదానివో మగవాడివో ఎలా తెలుస్తుంది? నీ మనసు లేదు, మనసు ఉన్నంత వరకే ప్రపంచంలో అన్నీ గుర్తిస్తున్నావు ఫలానా ఫలానా అని. నీ మనసు విశ్రాంతి తీసుకుంటుంది రాత్రిపూట, ఇంద్రియాలతో డిటాచ్ అయింది మనస్సు, అదే కదా నిద్ర అంటే. కానీ అదే నిద్రలో నువ్వు ఒక కలగంటున్నావు, అదే నిద్రలో నువ్వు కలగంటున్నావు. కలగంటుకున్నంతసేపు ఒక ఆనందప్రదమైనటువంటి కళ వచ్చిందనుకోండి, సుఖప్రదమైనటువంటి కళ, బా ఎంత సుఖంగా ఉందో అని. నువ్వు రోజులు మారిపోయాయి, నాకు ఎంత సుఖంగా ఉన్నానో, ఏంటో నేను మొత్తం దేశాలన్నీ తిరిగి వస్తున్నాను, జపాను ఒకైరా విపానం లేదు, ఒక ఏది అక్కడ దానికి కావాల్సినవి ఏవీ లేవు, అక్కడ అయినా కూడా తిరిగి వస్తున్నాను ఆనందంగా ఉంటుంది. ఈ లోపల చెయ్యో కాలో దేనికి తగులుతుంది, మెలకు వస్తుంది, లేకపోతే ఎవరో ఫోన్ మోగింది మెలకు వస్తుంది. ఎక్కడున్నామంటే అదే మంచం మీద రాత్రి ఎక్కడ పడుకున్నాము అక్కడే ఉంటాం. మరి ఆ కళ అనుభవించింది ఏది? మనం లేచిన తర్వాత నిద్రనేమంటాము, చాలా బాగా నిద్రపోయా, ఎంత తలనొప్పితో పడుకున్నాను, కానీ అమ్మ నిద్రపోయి లేచేసరికి నా తలనొప్పి అంతా పోయింది, లేకపోతే నాకున్న కడుపు నొప్పి అంతా పోయింది. కాస్త విశ్రాంతి తీసుకొస్తే హాయిగా ఉంది. తిండి లేకపోయినా ఉండగలడు కానీ మానవుడు నిద్ర లేకపోతే ఉండలేడు. ఇప్పుడప్పుడు నిద్ర భగవంతుడు ఇచ్చాడు అది మనకి. కానీ అదే బాగా నిద్రపోయానన్న నిద్రలో కళ వచ్చింది కదా, మరి అది ఏది అనుభవించింది? అది నువ్వు ఎప్పుడు తెలుసుకున్నావు కళగా? కళను అనుభవించినంతసేపు నువ్వు కళ అన్న విషయాన్ని నీకు తెలీదు. నువ్వు ఆ ప్రపంచంలోనే ఉన్నావు, మరో ప్రపంచానికి వెళ్ళాం మనం. ఆ మరో ప్రపంచంలో కళని చాలా బాగా అనుభవిస్తున్నావు. అనుభవిస్తూ అనుభవిస్తూ మెలకు వచ్చేసరికి అరే అప్పుడు అన్నావు ఇది కళ అని పక్క వాళ్ళతో కూడా చెప్తావు. నాకు భలే తిరుపతి వెళ్ళినట్టు కళ వచ్చింది, చక్కగా నాకు స్పెషల్గా ఇంత లడ్డు ఇచ్చారు లోపల, ఆ ఒక మినిస్టర్ గారు కూడా నన్ను పలకరించారు అని కళలో వచ్చినవన్నీ చెప్పుకుంటాం. ఆకనేమంటాం, అయ్యో ఇంతలోనే దేవుడి కళ కూడా మాయమైపోయింది. ఆ కళకి తెలీదు అది దేవుడి కళో లేకపోతే పిచ్చి కళో అనేది. కానీ మనస్సు అనుభవిస్తోంది, అది మనస్సు సూక్ష్మంగా మనకి అంతగా ముందు ఎక్కువగా దేంట్లో ఉంటాము, కానిదేం రాదు. ఎప్పుడో ఎక్కడో ఏదో విధంగా మన మనసు ప్రయత్నం చేసిందో, లేకపోతే మన మనసు ఊహించిందో, మన మనసు ఏది ఆ ప్రపంచంలో తిరిగిందో, తిరిగి మళ్ళీ కళలాగా మనకు వస్తుంది. వచ్చిన తర్వాత మెలకు వస్తే కానీ ఎంత హుళక్కే, వెళ్ళికి వచ్చిన తర్వాత కానీ ఇదంతా హుళక్కే, కళే. తిరుపతి వెళ్ళలేదు ఏమి లేదు, నేను అట్లాంటలోనే ఉన్నాను. ఈ పేరు నాకు గుర్తుపడడానికి చాలా నాళ్ళు పట్టింది. అట్లా అంట రాదు ఎంతకి. అదేరా లాల్ గారు అబ్బాయి ఉన్న ఊరురా, అదేరా శ్రీనివాస్ ఉంటాడు చూడు ఆ ఊరురా అంటే ఆఖరికి ఇప్పుడు పట్టుకున్నా ఏమైనా తెలుసా, అట్లా అంట అట్లా అంట అంటే అప్పుడు అట్లా తెలుగులో అట్లా అంట అట్లా అంట అది ఎట్లా అంట అది కలంట, ఎట్లా అంట అది అది కలంట కలంట అది కళ అని ఒకళ్ళతో చెప్పుకున్నప్పుడు తెలుస్తుంది మనకి. మనమేమో అనుభవించిన వాళ్ళం, 10 మందితో 4 కనిపించడం ఆలస్యం. గొప్ప కళ వచ్చింది, దేవుడి కళ అంటే గొప్ప కదా మనం చెప్పుకుంటూ వెళ్తాం. 1-4 విన్నా మన పక్కవాడు ఏమంటాడు తెలుసా, పొద్దున్నీ చెప్తున్నావే నువ్వు ఈ కళ గురించి, నీ కళ ఏమో తెలియదు కానీ మమ్మల్ని తినేస్తున్నావు అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ కళ రాలా, వాళ్ళకి ఆ దేవుడు అంటే ఏంటో తెలియదు, అనుభవం ఎక్కడుంది, కొద్దిసేపు అయినా కళ రూపంలో అయినా భగవంతుని మనం అనుభవించాం కాబట్టి ఒక మహదానందకరమైనటువంటి స్థితిని అనుభవిస్తున్నాం. స్వప్నే ప్రదీయమానాన్ని రూపాన్ని యథాతథా అంటారు అక్కడ రహస్యత్రయంలో. స్వప్నంలో ఎలాగైతే ప్రపంచాన్ని కలగంటి నువ్వు ఆ భ్రాంతిని ఎలా పొందుతున్నావో మెలకు వస్తే ఎలా తెలుస్తుంది ప్రపంచం అంతా అంతే. అందుకని ప్రపంచంతో భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే బ్రహ్మాండే ఖేలతి పిండాండే ఖేలతి. అక్కడ ఏదో దేవతలు ఇవన్నీ చెప్పుకుంటాం కదా మనం, భాగవత ఏదో ఉంది అక్కడ అన్నటువంటిది, అది అక్కడ వాటితోనూ ఆడగలడు వీటితో కూడా ఆడగలడు. కేలతి బ్రహ్మాండే కేలాంతి పిండాండే గుర్తించేంతవరకు బ్రహ్మాండం మనకి భిన్నంగా ఉంది అనుకున్నంతవరకు బ్రహ్మాండం అంటే పైకి చూడాల్సి వస్తుంది. కానీ బ్రహ్మాండం ఏం లేదు, ఈ పిండాండంలోనే బ్రహ్మాండం ఉన్నదన్న మూలాన్ని మనం గుర్తించినప్పుడు బ్రహ్మాండంతోనూ ఆడుతున్నాడు పిండాండంతో కూడా ఆడుతున్నాడు. అందుకున్నటువంటి భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఎలా ఆడుకుంటున్నాడు మనతో, ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా. మనం ఏం చేస్తున్నాం, సోహం సోహం హంస శివ సోహం అనేటువంటిది. ఎందుకని మనము అజప గాయత్రి అన్నారు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనం తీసుకుంటూ ఉంటామే, పిలుస్తున్నాము గాలి వదులుతున్నాం. చంటి పిల్లకి ఇవేం తెలియవు కానీ ఏం చేస్తాం, ఒక్కోసారి పొట్ట ఏంటిది చిన్న పిల్లల దగ్గర కొంచెం అనుమానం వస్తుంటుంది. మనకి కొత్తగా అప్పుడే ఇంట్లో బిడ్డ పుట్టింది అనుకోండి, ఆ బిడ్డ ఒక్కొక్కసారి గబుక్కున ఆ కదులుతున్నట్టుగా కనుక కనిపించకపోతే ఒకసారి ఉలిక్కిపడి వెళ్ళి పొట్ట మీద చేయేస్తే ఏమవుతుంది, శ్వాస తీల్చుకుని వదిలింది పొట్ట కదులుతూ ఉంటుంది, పొట్ట కదులుతూ ఉంటుంది. అంటే మన శ్వాసతో మనం మొత్తం కదులుతున్నాం మనకు కానీ తెలియటలే. అందుకని శ్వాసతోనే మన జీవితం ఆధారపడి ఉన్నది, మనకి తెలియటలే. ఆ బయట ఉన్నటువంటి గాలిని మనం పీల్చుకుంటున్నాము, దాన్ని ఏమన్నారు ప్రాణవాయువు అన్నారు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు ఎంత యంత్రం ఉన్నదో, మీరు అందులోకి వెళితే వేదాంతంలోకి బోళ్ళంత ఉంటుంది. ఆ ప్రాణవాయువుని పీల్చుకుని మనం ఏం చేస్తున్నాడు, నువ్వు ఫీల్ అవ్వాలి అంటుంటారు. మీరు చూడండి కొంతమంది యోగా నేర్పించేటువంటి వాళ్ళు, నువ్వు తీసుకుని పీల్చుకున్న తర్వాత నువ్వు ఫీల్ అవ్వాలి లోపల, నువ్వు ఎటువంటి బిగబట్టకు, నువ్వు ఫ్రీగా కూర్చో, ఫ్రీగా కూర్చుని నువ్వు శ్వాసని తీసుకో, తీసుకున్న తర్వాత నువ్వు అట్లాగా ఆ శ్వాస అలాగ మొత్తం అంతా నీ దేహం అంతా నిండిపోయింది అనేటువంటి నువ్వు భావన చేయమంటారు అక్కడ. అంటే ఫీల్ అది అవుతోంది ఎలాగో మరి తెలియటల్లా. తిరిగి మళ్ళా నువ్వు ఎప్పుడైతే ఏది మళ్ళా నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాసని తీసుకోవడం శ్వాసని తిరిగి వదిలిపెట్టడం, దానిలోనే మనకి మహాత్ములను ఆశ్రయిస్తే ఏం చెప్తారంటే కుంభించడం అనేటువంటి ఒక రేచక పూరక కుంభకాలని మనకి నేర్పిస్తారు. ఆ రేచకం అంటే వదిలిపెట్టడం, ఇది పూరకం అంటే పూరించడం. తిరిగి కుంభించడం అంటే ఏంటి, ఆ శ్వాసని కొంచెం సేపు నీ హృదయంలో కుంభించి ఉండడం. ఉంచితే ఏమవుతుంది అక్కడ, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క నిజ గుర్తింపుని మనం గుర్తించగలుగుతాం. అందుకని ఆ ప్రభు ఎలా ఉన్నట్ట, ఎలా ఆడుకుంటున్నట్ట, హంస సోహం హంస సోహం హంస సోహం సోహమే వేతి ఇది సోహం సోహం సహ అహం అది నేను అది నేను శివోహం ఆ మంగళస్వరూపమైనటువంటి శివుణ్ణి నేను, కానీ ఈ పాంచభౌతికమైనటువంటి దేహం మాత్రమే నేను కాదు. ఈ పాంచభౌతికమైనటువంటి దేహము ఏదో ఒకనాడు, దానికి వయసుతో సంబంధం లేదు. ఎంతమంది చిన్నపిల్లగా వెళ్ళిపోతున్నారు, మధ్య వయసులో వెళ్ళిపోతున్నారు, ఇంకొంచెం పెరిగిన తర్వాత వెళ్ళిపోతున్నారు, కొంతమంది 150 దాకా కూడా ఏదో విన్నాను ఉండొచ్చు. దానికి త్రైలింగ స్వామి వారైతే వారు పరమాత్మని అనుష్ఠానం చేస్తూ 300 పైన సంవత్సరాలు ఆయన 320 జీవించారు. మన తెలుగువాడే ఆయన, మహానుభావుడు త్రైలింగ స్వామిని. ఆయనకి కాశీలో కూడా ఒక ఆశ్రమం ఉంది, స్థాపన ఉన్నది. కలకత్తాలో అక్కడ కూడా ఉంది ఆయనకి, త్రైలింగ స్వామి వారికి. మరి ఏం చేశారంటే వారు ఉపాసన చేశారు. ఉపాసన ద్వారా మన జీవితాన్ని మనం పెంచుకోగలం, కానీ దాని అవసరం ఎంతో మనం గుర్తించాలి. అప్పుడు కాబట్టి వశిష్ఠుడి దగ్గర వశిష్ఠుడితో బ్రహ్మగారు చెప్పారట. ఎందుకంటే వశిష్ఠుడు ఎవరు కొడుకు? బ్రహ్మగారు కొడుకు. బ్రహ్మగారు ఎవరు కొడుకు? నారాయణమూర్తి నాభి నుంచి పుట్టినవాడు. పుట్టిన తర్వాత నారాయణమూర్తి ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో, లీలలు ఎలా జరుగుతున్నాయో బ్రహ్మగారికి తెలుస్తుంటే కదా, ఆయన సృష్టికర్త కదా. అందుకని ఆయన చెప్పాడట వశిష్ఠుడి వారితో, నాయన నాయన నువ్వు ఉన్నటువంటి సమయంలో రావచ్చు, రామదేది రామచంద్ర ప్రభువుగా ఏది దశరథ కుమారుడుగా అవతరిస్తాడయ్యా, అందుకని నువ్వు అప్పటి వరకు ఉంటే నీకు చాలా గొప్ప అవకాశం కుదురుతుంది, ఆ పరమాత్మతో ఉండేటువంటి స్థితి, ఆ పరమాత్మ యొక్క ఇది సాన్నిధ్యము సహవాసం మీకు దొరుకుతుంది, అందులో నువ్వు వారితో భాషణ చేసే ఏది అవకాశం లభిస్తుందని చెప్పారట బ్రహ్మగారు. చెప్పగానే వశిష్ఠుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలని కుంభించి ఆయన జీవితాన్ని, ఆయన ఆయుష్ని పెంచుకున్నారట. ఆ ఆయుష్ని పెంచుకుని ఎప్పటిదాకా ఉన్నారు? త్రేతాయుగం వచ్చేంతవరకు ఉన్నారు. త్రేతాయుగం వచ్చిన తర్వాత ఆయన వారి ఆశ్రమంలో ఉన్నప్పుడు మెల్లగా వీళ్ళకి దశరథ మహారాజుకి కులగురువుగా, రఘువంశానికి కులగురువుగా ఆయన రావడం అయింది. వచ్చిన తర్వాత అప్పుడు ఏమైంది, రాముడు మాయా మనుష్య విగ్రహుడు కదా, దేవుడుగా పుట్టలా అక్కడ. మానవుడు ఎలా ఆచరించాలి, ఏవేవి ఆచరించాలి, ఎలా జీవించాలి అనే విషయాన్ని రామచంద్ర ప్రభువు అందరికీ తెలియజేశాడు. అందుకని మాయా మానుష విగ్రహంగా ఆ స్వామి ఎవరు, రామచంద్ర ప్రభువు. ఆయన పుట్టక ముందే దశరథ మహారాజుకి పిల్లలు లేకపోవడం, పిల్లలు లేకపోయేసరికి పాదచారి అయ్యి, ఏది పాదచారి అయి వెళ్ళాడు. ఎక్కడికి? దశరథ మహారాజు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నాకు సంతానం కలగటం లేదు, ఎలా సంతానం కలుగుతుంది నాకు అంటే, అది ఇప్పుడు ఇది కొత్తగా ఏం కాదు, దిలీప మహారాజుకు కూడా, దిలీప మహారాజు కాలంలో కూడా ఆయన కూడా నాకు సంతానం కలగట్లేదని వెళితేనే గోపూజ గో దీక్ష చేయటం మొదలుపెట్టారు. అప్పుడు ఉంది, మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ప్రభు ఏంటి అంటే, అప్పుడు ఆలోచించి వెంటనే అప్పుడు ఈ పుత్రకామేష్టి యాగం చేయించడానికి మళ్ళా వారు కర్తగా నిలబడాలి. అక్కడ వారు కర్తగా నిలబడకుండా ఏది అడవిలో ఉన్నటువంటి ఋష్యశృంగ మహర్షిని పిలుస్తారు. ఋష్యశృంగ మహర్షిని పిలవడానికి ఎంత ప్రయత్నమో, అసలు ఆ కథంతా చరిత్రలోకి వెళ్తే చాలా ఉంటుంది. దశరథ మహారాజు వెళ్ళి ఋష్యశృంగుని తీసుకురావడానికి వెళితే ఆ ఋష్యశృంగుడు అంటే అర్థం ఏంటంటే పైన ఒక కొమ్ము ఉందంట. ఋష్యశృంగుడి తండ్రి పేరు విభాండకుడు. ఆ విభాండకుడు ఈ ప్రపంచమంతా విషయాదులతో కూడి ఉన్నది, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ వాసనలు గనక దగ్గరగా ఉంటే కొడుకు ఎక్కడ ఈ వాసనలకి మామూలు మానవుడిగా ఎక్కడైపోతాడోనని, అసలు ఈ ప్రపంచానికి టచ్ కాకుండా ఆ అడవిలోనే పెంచుతున్నట్ట, ఋష్యశృంగ మహర్షిని పెంచుతున్నట్ట. పెంచుతూ ఉంటే ఆయనకి ప్రపంచము ఇంకోటి తెలియదు, ఇంకొక ప్రపంచం అంటే తెలియదు ఆయనకి, ఋష్యశృంగుడికి. స్త్రీ అంటే తెలియదు అసలు, ఇక స్త్రీ అంటే కూడా తెలియకుండా పెంచుతున్నాడు ఆయన. పెంచుతూ ఉంటే విభాండకుడు మరి హోమం అది ఉంటుంది ఆశ్రమంలో చేయడానికి, వారి సమిధులు అవి వాళ్లే తెచ్చుకొని వాళ్లే కొంచెం స్నానం చేయాలంటే మనలాగా పక్కనే బాత్రూమ్లు పెట్టుకుని స్నానం చేసినప్పుడు దాఖలాలు మన చిన్నప్పుడుగా లేవు, ఇప్పుడు వచ్చాయి, కానీ మనమే వాళ్ళంత దూరం నడిచి వెళ్ళి స్నానాలు చేస్తూ వస్తుండేవాళ్ళం. అలాగా ఆయన ఎక్కడికో వెళ్ళి స్నానం చేసి రావడం, ఈ అనుష్ఠానాలు చేసుకోవడం ఇవంటివి ఉండగా ఆయన ఒకనొకప్పుడు ఈ ఏది యజ్ఞానికి కావలసినటువంటి సమ్మిదలు తెచ్చుకోవడానికి అడవికి వెళితే ఏంటి, ఆ చెల్లెలైనటువంటి ఆమెను పంపించారు ఇక్కడికి, శాంత దశరథ మహారాజు చెల్లెల్ని కూతుర్ని శాంతని పంపిస్తారు. పంపిస్తే శాంత చెలికత్తలతో వస్తే అని ఎప్పుడూ చూడలేదు, చాలా విచిత్రంగా ఈ, కానీ ఇక్కడ మృగాలన్నిటినీ చూశాడు, మృగాలు సింహాలు ఇవన్నీ చూశాడు. పైన కూర్చోమా, కూర్చో పైన కూర్చో, అన్నిటినీ చూసిన ఇది ఏ మృగానికి సంబంధించింది, వీళ్ళు ఎటువంటి జాతికి సంబంధం మంచిళ్ళు వాళ్ళు ఎందుకో నొక్కిళ్ళు వాళ్ళు. అని అనుకుంటూ ఉంటే అప్పుడు వెంటనే ఇదే సందర్భం అనుకుని ముందుకు వెళ్ళి కాస్త పలకరింపులు అవన్నీ చేస్తే ముందరే పలకరిస్తూ ఉంటుండే ఆవిడ ఆయన అనుకున్నట్ట నా ఏంటి అని వక్షోజాలు చూసి ఏంటి మీరు ఏదో వేరుగా ఉన్నారు మానవులే అని చెప్తున్నారు నాతో మీరు మానవులే అయితే మరి ఏంటో వక్షస్థలం అలా ఉందేంటి అంటే వీళ్ళు చెప్తారు నీకు శిరస్సు మీద ఒక కొమ్ము ఉంది కదా అలాగే మాకు ఈ రెండు కొమ్ములు ఇచ్చాడు భగవంతుడు అని చెప్తారు. నమ్మేశాడు ఆయన నమ్మేసి చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు ఎంతో బాగుంది మీతో కలిసి మాట్లాడుతుంటే చాలా బాగుంది అని మెల్లగా వారిద్దరి మధ్యలో మాట మంచి జరుగుతుంది. జరిగిన తర్వాత మళ్ళీ విభాండకుడు వచ్చే సమయానికి వీళ్ళు ప్రిపేర్ అయ్యి వెళ్ళారు అందుకని విభాండకుడు వచ్చే సమయానికి మళ్ళీ వీళ్ళు మళ్ళీ వారి ద్రోహ వాళ్ళు వచ్చేస్తారు మళ్ళీ తండ్రి గారు మళ్ళీ లేని సమయంలో వెళ్తుంటారు. ఇలా వారికి పరిచయ భాగ్యాలు చాలా కలిసాయి. కలిసిన తర్వాత మెల్లగా కొడుకు చెప్తాడు ఎవరో వస్తున్నారు దేవతా స్త్రీలు అనుకుంటా వాళ్ళు స్త్రీలంట దేవతా స్త్రీలు అనుకుంటా అలాగే కనిపిస్తున్నారు చాలా అందంగా ఉన్నారు చాలా ఎంత బాగా మాట్లాడుతున్నారు అని మాట కలిపేసరికి అప్పుడు ఆ విభాండకుడు దివ్య దృష్టితో చూసి నేను ఏదైతే వద్దనుకున్నానో నేను దాన్ని వేరు చేయలేకపోయాను ప్రపంచం అంటే ఇంతే మనం కాదనుకున్నా అది పడక మానదు దృష్టిలో అని అప్పుడు సరిపెట్టుకున్న తర్వాత అప్పుడు శాంతనే ఇచ్చి పెళ్లి చేస్తారు ఋష్యశృంగుడికి. ఎలా వచ్చాడంటే ఋష్యశృంగుడి ఇప్పుడు ఈ ఋష్యశృంగుడిని యాగానికి కర్తగా పిలిచి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఎందుకని ఈయనంత తపస్సంపన్నుడు అన్నమాట. అక్కడ వర్షాలు లేవు రఘువంశంలో అక్కడ వర్షాలు లేకపోయేసరికి ఒక ఇలాంటి మహానుభావుడు అడుగు పెడితే అక్కడ వర్షం పడుతుంది అని చెప్పేసరికి అన్నిటికీ పనికొస్తుందని తీసుకొచ్చి ఆ యాగం చేయించడము వర్షం పడింది అలాగే నలుగురు పుత్రులు పుట్టడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే రాముని వంశం మరి అది అంటే ఎందుకు చెప్పుకొచ్చాం ఇదంతా వశిష్ఠుడు రామునితో అక్కడ జీవుడేమో ఏది శిష్యుడు శిష్యస్థానంలో ఉన్నాడు భగవంతుడు జీవుడుగా ఉన్నాడు అక్కడ జీవుడేమో భగవంతుడుగా ఉన్నాడు ఎవరైనా వశిష్ఠ మహర్షి ఉండి యోగమంతా నేర్పించాడు ఆయన యోగ వాశిష్టమంతా రాముడికి బోధ చేశాడు. మధ్యలో కథ వదిలేశాను మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. అందుకని అట్లాగా మనకి ఇక్కడ ఈ సదాశివ బ్రహ్మేంద్రుల వారి కీర్తన అంటారు. మనకి అటుపక్క ఇది మనకి కేరళ అటువైపు ఎక్కడికి వెళ్ళాం నేరూరు మెడ్రాస్ దాటి తమిళనాడు దాటి మనకి అది శ్రీరంగం దాటి వెళ్ళాలి నేరూరు అని అక్కడ చూడడం జరిగింది. వారి సమాధి ఉన్నది అక్కడ ఆ సమాధి దగ్గరికి వెళ్ళి దర్శించడం జరిగింది ఇది ఈ కీర్తనలన్నీ వారే రాశారు మా గురుదేవులు ఎప్పుడు చాలా ఆనందపడుతుండేవారు. అందుకని ఏంటి అందులో ఉన్న మూలము మనకి మూలమైనటువంటి మంత్రం అది సోహం సోహం హంస శివ సోహం మీరు వింటూ ఉండుంటారు కదా చిదానంద రూప శివోహం శివోహం అలా ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు ఇంకా అర్థమవడం కోసం చిదానంద అష్టకము ఇటువంటివన్నిటిని కూడా వారి బోధ ద్వారా మనకి అందినటువంటివి. అందుకని ఇక్కడ ఈ సదాశివ బ్రహ్మేంద్రుల వారు ఎటువంటి ఎంత గొప్ప మహనీయుడు అంటే ఆయన దేనికి అసలు అంటుకుపోయేవాడు కాదు. ఆయన ఎంతసేపు కూడా ఆయన చాలా తపస్సులు ఉండేవారు. ఓసారి వెళ్ళి ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నారట ఈ కావేరీ నదీ తీరంలో. ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే నది ఆటు పోటు వచ్చినప్పుడు ఇసుకలు అటు ఇటు ప్రయాణం చేస్తూ ఉంటాయి ఆటు పోటు నీటి ఉధృతానికి ఆ వెళ్తూ ఉంటే ఇసుక అటు ఇటు వచ్చి ఆయన మీదుగా అంతా మేటు వేసేసిందంట. మేటు వేస్తే తిరిగి మళ్ళీ ఆ నది ఇంకో పక్కకి పారుతున్నప్పుడు మన వాళ్ళు ఇప్పుడు బాగా చేస్తుంటారు కదా ఏది కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇసుక కావాలి. ఇసుక కావాలంటే ఎక్కడికి వెళ్తారంటే ట్రాక్టర్లు అన్నీ పట్టుకెళ్ళి ఇసుకని మోసుకొస్తారు ఇసుకని తవ్వుకుని తెచ్చుకుంటారు. అట్లాగే ఇసుక తవ్వడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఏది ఆ గొడ్డపార వేశారట. వేసేసరికి ఠంగుమని తగలటమే కాకుండా రక్తం చెందిందంట. రక్తం చెందేసరికి వెంటనే వీళ్ళకి భయం వేసిందంట. ఏంటి ఇంత కొండలాగా ఉన్నటువంటి దాంట్లోంచి రక్తం రావటం ఏంటి అని దాన్ని వెంటనే ఇసుకని తొలగిస్తే ఒక దివ్యమైనటువంటి పురుషుడు అక్కడ తపస్సులో ఉన్నాడు. ఆయనకి తెలీదు ఆయనకి దెబ్బతో ఆయన ఏమి బయటికి రాలా ఆయనకి జాగ్రత్త అవస్థ ఎందుకు కలగల ఆయన తపస్థితిలో ఉన్నారు. ఆయన అయితే వెంటనే అప్పుడు అక్కడున్న పెద్దలు చెప్పారట, ఏది కాస్త వెన్నపూస తీసుకొచ్చి పరిచర్యలు చేస్తే వారికి కొంచెం సేవ చేస్తే సేద తీరుతారు అని. వెంటనే వారిని తలుచుకొని కాస్త పరిచర్యలు చేసి అంతా తీసుకొస్తే అప్పుడు ఆ స్వామి బయటికి రావడం ఉంది. అందుకని వారు రచించిన కీర్తనలే మనకు అసలు మామూలు భాషలో ఉండవు, సంస్కృత భాషలోనే ఉంటాయి. కానీ మన జీవితానికి ఉపయోగపడేటువంటి విషయం చాలా ఉంటుంది అందులో. అందుకని అంటారే మనకి సోహమేతి, నువ్వు ఉత్తనే మనం ఎవరు దాన్ని గ్రహించవండి, కానీ మనకి మనం దాన్ని గుర్తించకుండా చిన్నప్పటి నుంచి 30 ఏళ్ళు 40 ఏళ్ళు మాలాంటి వాళ్ళకి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గుర్తించే వాళ్ళు అటువంటి తపస్సులు చేసి కొంచెం అనుష్ఠానం ఉంటే తప్ప, లేకపోతే ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద దృష్టి నిలిపే వాళ్ళు ఎంతమంది? అదే అంటారు మహాత్ములు, కనురెప్ప దానంతరం అది వేస్తుంది, ముక్కు దానంతరం అది శ్వాస పీల్చుకుంటుంది, లోపల లాలాజలం దానంతరం అది ఊరుతోంది. మీరు దాని మీద దృష్టి సారించండి ఒకసారి, ఎన్నిసార్లు నేను నిమిషానికి ఎన్నిసార్లు నేను ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటున్నాను అంటే కొంతసేపటికి నీకు ఆయాసం వస్తుంది. కనురెప్ప ఎన్నిసార్లు నిమిషానికి పడుతోంది అని మీరు చూడండి, కన్ను నొప్పి పెడుతుంది మనకి. ఇలాంటి నొప్పిలేం లేకుండా మనకి తెలియకుండా భగవంతుడు సృష్టించి మన సృష్టి అంతని కూడా ఇంత సజావుగా నడిపిస్తూ ఉంటే మనకు ఆధారమైన పరమాత్మ గురించి మనం ఎంత సమయాన్ని ఉపయోగించుకుంటున్నాం, మనం దానిని మర్చిపోతున్నాము. దీని తిప్పల కోసం పడుతున్నాం, ఈ తిప్పలంతా ఇక్కడ ఉండిపోయేదే, ఈ దేహం కోసం, ఈ ఇంటి కోసం, ఈ సంపాదన, ఇదంతా వెళ్ళిపోయిన వాళ్ళు ఒక్క పైసా తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు చిల్లిగవ్వ కూడా తీసుకెళ్ళిన వాళ్ళు లేరు. వాళ్ళు సంపాదించింది తర్వాత ఉన్నటువంటి వాళ్ళు దెబ్బలాడుకు వస్తున్నారు, అందరు కోట్లు ఎక్కుతున్నారు. ఆ రామలక్ష్మణులాగా ఎవరు ఉంటున్నారండి ప్రపంచంలో? అందుకని మనం మెల్లగా లోపలికి ఆలోచించుకొని మన జీవితాలను కూడా మనం అలా మలుచుకున్నట్టయితే మనది ఒక దివ్యమైనటువంటి స్వర్ణ అవకాశం మానవ జన్మ అనేటువంటి. అందుకని అందులో అంటున్నారు, పరమాత్మా పరిపూర్ణోహం బ్రహ్మైవాహమహం బ్రహ్మేతి. పరమాత్మాహం పరిపూర్ణ అహం బ్రహ్మైవాహం బ్రహ్మైవాహం ఇదం బ్రహ్మేతి అహం బ్రహ్మేతి. ఈ విధంగా మనందరిలో ఉండే భగవంతుడు కేలతి బ్రహ్మాండే కేలతి పిండాండే. అదే సృష్టి స్థితి లయలు చేయడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా సృష్టించిన వాడు వాడే. అదే అక్కడ నిలబడుతోంది. అందుకని మనం ఈ విషయాన్ని మనం గుర్తించుకుంటూ మనం కనుక ముందుకు నడిస్తే నీ గురించి నువ్వు బ్రతుకు, ఎవరి కోసమో కాదు బ్రతికేది, నీ కోసం నువ్వెంతవరకు బ్రతకగలుగుతున్నావు. కొంత సమయాన్ని మనకిష్టమయ్యే చేస్తున్నాం అన్నీ, కానీ అవన్నీ ఇక్కడ వదిలిపెట్టేవే మనకి, మనతో వచ్చేవేవి, మనతో పాటుగా వచ్చేవేవి మనం చేయట్లా. ఇది అడ్డమేం కాదు, సంసారం అడ్డమేం కాదు. జనక మహారాజు లాంటి వాళ్ళు మహాజ్ఞాని అయ్యారు. ఏ విధంగాను అంటే రాజ్యాన్ని ఏలుతూ పిల్ల పాపల్ని కంటూ అందరికీ న్యాయం చేకూరుస్తూ వారు జ్ఞానిగా ప్రకాశించారు. ఎందుకంటే మనం అన్నిట్లోనూ ఉంటూ కూడా ఆ చేయించే శక్తి ఏదై ఉన్నది, మనం హాయిగా నిద్రపోవడానికి కూడా శక్తి ఏదది, అది పరమాత్మ యొక్క శక్తి అని ఒకసారి థ్యాంక్స్ టు గాడ్ మనకి పరమాత్మకి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇన్ని ఈ విధంగా మాకు రక్షణ చేస్తున్నాం. పూజ కూడా ఎందుకు చేస్తున్నామంటే ఎవరు చేయక కాదు మనం పూజ చేసేది, కొంచెం అలా చేయలేం కాదు, ఇంత బాగా చేసుకున్నాం కాబట్టి కొంచెం పూజ చేసి అలంకారం చేసి నిజంగా దేవుణ్ణి చూసి ఆనందించేది మళ్ళీ పెట్టిన మనమే. మనం ఇది వదిలేసి మళ్ళీ తాళం వేసి బయటికి వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ 10 రోజుల తర్వాత వస్తాయి, వాడిపోయి ఉంటాయి. అయినా భగవంతుడు ఎవరిని శపించటల్లా. అదే మనమైతేనో ఒక మళ్ళీ ఏది కుళ్ళిపోయిన పూ తీసుకొచ్చి ఎవరన్నా తల్లో పెట్టమనండి, కానీ పిచ్చా నేను కాకపోతే నీకెవరు దొరకలేదా అంటాం. కానీ భగవంతుడి దగ్గర అది లేదు, అది భగవత్ స్వరూపం అంటే, అది మహాత్ముల యొక్క స్వరూపం అంటే. అందుకని మహాత్ముల ద్వారా మనం నేర్చుకునేది అది. అటువంటి విషయాన్ని మనందరం కూడా మనం సేకరించుకోవాలి. ఆ సేకరించుకొని నిజమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించాలి. అటువంటి శక్తిని భక్తిని ఆయురారోగ్యేశ్వర్యాల్ని అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని మనందరికీ ప్రసాదించి సర్వదా గురు పాదుకలు రక్షించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యైశ్వర్యములను పుత్ర పౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథులు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీభవ సుఖీభవ. హరే ఓం సత్. అమ్మ గురించి అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే వారు కూడా మా మార్గంలోనే ఉన్నారు కాబట్టి. మాకు చాలా మహాభక్తులండి మాకు లాలుగారు, పరాశర ప్రసాద్. మీ అందరికీ లాలుగారుగా గుర్తింపు అను కాబట్టి నేను అలా చెప్తున్నాను. పరాశర ప్రసాద్ వారు మా గురుదేవుల బోధామృతాన్ని విని ఇంటికి వెళ్ళి గురుదేవులు వారికి ఇచ్చారు. ఇంటికి వెళ్ళి రాయి లాలు, ఇంటికి వెళ్ళి ఇక్కడ ఏమిన్నావో అదంతా మళ్ళీ నువ్వు పుస్తకంలో రాయి అని చెప్తే, మా అటువంటివి మాకు 12 భాగాల్ని మాకు గురుదేవుల బోధామృతాల్ని మాకు అందించారండి అటువంటి గొప్ప గురుమూర్తి వారు. మాకు అటువంటి స్థానంలో ప్రకాశిస్తున్నారు. కాకపోతే దేహాలు అనేటువంటి బుద్భుత ప్రాయములు కాబట్టి డాక్టర్ అయినా ఏమైనా ఎవరైనా కూడా మార్పు చెందేదే ఒక ఉపాధి కలిగి వచ్చిన తర్వాత. ఆ లీలని రాముడు చూపించాడు, శ్రీకృష్ణుడు చూపించాడు, రామకృష్ణ పరమహంస మా గురుదేవులు అందరూ కూడా ఇది ఏది ఎంతవరకు ఉంటుందంటే ఇవన్నీ కూడా మార్పు చెందేటువంటివే. షర్టు నలిగిన తర్వాత తీసి ఎలా అయితే వదిలేసి కొత్త షర్ట్ వేసుకుంటామో అలాగే జీవితాలు కూడా మార్పు చెందడానికి అంతే ఆ లీలనే చూపించి భగవద్గీతలో కూడా చెప్పాడు భగవంతుడు. అలాగా మా గురు సోదరులు అంత గొప్ప ధన్యజీవి. దానికి తగ్గట్టుగానే మా అమ్మ కూడా రాజకుమారి గారు ఎంతో సేవ చేస్తూ ఆశ్రమంలో నిజంగా ప్రసాదాలు చేస్తుండే వారందరికీ. అంతేకాకుండా స్కూల్ని చక్కగా నడిపించారు మా గురుభాయ్ గురు సోదరులు. వారికి ఉన్నటువంటి మా పుత్రుడు మేము 82 నుంచి గురుదేవులు తీసుకురాగా ఈ అమెరికా రావడం జరుగుతోంది. నేను స్వామివారితో మా గురుదేవులతో 3 సార్లు రావడం జరిగింది 82, 84, 88లో. అలాగే 84లో గురుదేవులు ఇక్కడ ముందు ముందు ట్రస్ట్ పెట్టాలని ఒక పేరును నిర్ణయించి పెట్టారు రాసి మరి. అది 1984 సంవత్సరం అక్టోబర్ 6వ తారీఖున సాయంత్రం 7:37 టైం కూడా వేసి స్వామివారు శ్రీ 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 సమర్థ సద్గురు శ్రీ హనుమత్ కాళీ వరప్రసాద్ బాబు ఇంటర్నేషనల్ సత్సంగ సొసైటీ అని స్వామివారే అప్పే రాసి మాకు ఇవ్వటం జరిగింది. మనకి ఇప్పుడు ఒక ట్రస్ట్ కూడా ఇక్కడ మరి వెళుతోంది. ప్రస్తుతానికి ట్రస్ట్కి అడ్రస్ మాత్రం నార్త్ క్యారలీనాలో మరి ఆ పిల్లవాడి దగ్గర వచ్చాడు ఇక్కడికి శ్రీకాంత్ అని. అలాగే దానిలో భాగమే ట్రస్ట్ సేవల్లో ముఖ్యంగా శ్రీకాంత్, అట్లాగే మా లాల్ భయ్య కొడుకు మా శ్రీను, అలాగే ఇంకొక ఆమె ఉన్నారు అది సుధా అని, సుధా శర్మ అని, వారు అందరూ కలిసి. అంతేకాకుండా చాలామంది ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు. అది కాకుండా భక్తుల వల్లనే ఇదంతేదో కార్యక్రమం నడిపించడం కోసం ఉన్నటువంటిదే. భక్తులందరూ కలిస్తేనే మనం గుళ్ళో కార్యక్రమం అవుతుంది. గుళ్ళో కార్యక్రమం చేయాలంటే దేవుడు ఒక్కడే చేయడు, పూజారు ఒక్కడే అసలు చేయలేడు. దానికి కొంత కర్తలు ఉండాలి, దానికి ఒక టీం ఉండాలి. ఆ టీం అంతా కలిస్తేనే అన్నీ జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఆ విధంగా ట్రస్ట్ అమల్లోకి రావాలి, తొందరలో ఆశ్రమాన్ని నిర్మించుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి మీ అందరూ కూడా, మనమందరం కూడా వసుదేక కుటుంబంగా కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది. మీరు కూడా మనసుల్ని పెద్దవి చేసుకొని చక్కగా అటువంటి సేవల్లో పాల్గొంటే బాగుంటుందని. అంతేకాకుండా ఇండియా వస్తే గురుదేవులు నంబూరు అని గుంటూరు దగ్గర ఉన్నటువంటి నంబూరు వినుంటారు. గుంటూరుకి 10 కిలోమీటర్ల దూరం, విజయవాడ నుంచి 24 కిలోమీటర్ల దూరం. నాగార్జున యూనివర్సిటీ పక్కనే ఉన్నది మన ఆశ్రమం. అక్కడ 400 మంది ఉంటున్నామండి. అందరూ కూడా అమ్మ ఇక్కడికి ఎలా బయటకు వచ్చినా కూడా అక్కడ సేవలు అక్కడ అయిపోతూ ఉంటాయి గురుదేవుల అనుగ్రహంతో. అంతేకాకుండా ఇంకా ఒక 8 బ్రాంచెస్ కూడా వచ్చాయి మనకి. అది నంబూరే కాకుండా పెదనెండ్రకొలనని నిడమరు డిస్టిక్లో ఉంది. అక్కడ టెంపుల్ అది ఉన్నది, అక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. భీమవరంలో 2 ఇయర్స్ అయింది ఆశ్రమాన్ని ఓపెన్ చేసుకొని. గురుదేవుల ఆశయమే, గురుదేవుల ఆజ్ఞ మేరకే ఆశ్రమం కట్టడం జరిగింది. అక్కడ కూడా కార్యక్రమాలు నడుస్తున్నాయి. అలాగే ఏలూరు డిస్టిక్లో గుండుగొలను గ్రామంలో అలాగే ఆశ్రమం నడుస్తోంది. అలాగే హైదరాబాద్లో మెహదీపట్నం సరోజినీదేవి ఐ హాస్పిటల్ వెనకాల శ్రీరామ్ నగర్ కాలనీలో మన ఆశ్రమం, అది కూడా అక్కడ కూడా భక్తులందరం సేవ చేసి నడిపిస్తున్నారు. అలాగే బెంగళూరులో ఉందండి, బెంగళూరులో కూడా ఒక శాఖ ఉన్నది. అలాగే జలగా మహారాష్ట్రలో కూడా అక్కడ కూడా ఆశ్రమం నడుస్తోంది. స్వామివారి దయ అనుగ్రహంతోనే జరిపిస్తున్నారు, నడిపిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా మనం శ్రీశైలంలో ఆశ్రమం కట్టుకున్నాము. రేపు 15వ తారీఖున అది ఓపెనింగ్ అవ్వబోతోంది. 16వ తారీఖు నుంచి 15వ తారీఖున ఆశ్రమం ఓపెనింగ్, 16వ తారీఖున విగ్రహాలు ప్రతిష్ట జరిగి వారం రోజులు కార్యక్రమం ఉంది. 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఉన్నది. కాబట్టి అందరినీ కూడా మీదనుకొని మనదనుకొని అందరూ కూడా వచ్చి కార్యక్రమాలని చక్కగా దిగ్విజయంగా మనందరం కలిసిమెలిసి చేసుకుందాం. ఎందుకంటే ఇది ఉన్నంత వరకు అలాంటివి కూడా కొన్ని కొన్ని ఉండాలి. ఎందుకంటే మనం చాలా వాటికి మనకి చాలా అందుకు వీళ్ళు కూడా వస్తారు తప్పకుండా, లేకపోతే ఊరుకోను కదా మళ్ళీ రాను కదా. అందుకని తప్పకుండా అందరూ కూడా మీరందరూ కూడా తప్పకుండా వచ్చి మీ అందరికీ పేపర్లు ఇస్తారు. ఇప్పుడు తప్పకుండా అందరూ కూడా మీ మన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇండియాలో కూడా చెప్పండి, తప్పకుండా మీరు కూడా వచ్చి చూడండి. మన గెస్ట్ హౌస్లు అవి కూడా ఉన్నాయి నెంబూరు వస్తే మీరు. కాకపోతే ఎక్కువ కార్యక్రమాలు ఎక్కడుంటే అక్కడ అమ్ముంటారు. కాస్త బయటకు కూడా కార్యక్రమాలకు వెళ్తుంటారమ్మ, వేరే వేరే స్వామీజీల వాళ్ళు పిలుస్తుంటారు ఆశ్రమాలకి, వాటికి వెళ్తుంటారు. అక్కడ కూడా కాస్త సేవ చేసుకుని వస్తూ ఉంటాను. అలాగే మీరందరూ పిలవాలి కానీ మీ ఇంటికి కూడా వస్తారు. అందుకని ఎందుకంటే అందరికీ అమ్మనే లేదు. మీకు నచ్చలేదు అనుకోండి, నాకు మీరందరూ అమ్మలు అంతే. దేని ఏముంది అక్కడ? కృష్ణుడు మన ఒళ్ళో ఉన్నా, మనం కృష్ణుల ఒళ్ళో ఉన్నా, లేదు జగన్మాత మన ఒళ్ళో ఉన్నా. ఎందుకంటే ఒక మధురానుభూతి అది, మీరు ఆలోచించండి. అమ్మ ఒళ్ళో మనం ఉన్నా, ఎందుకంటే జగన్మాత మన విడిచిపెట్టి లేదు. మన విడిచిపెడితే దేవుడు ఎలా అవుతాడండి? దేవుడు అంటే సర్వవ్యాపకుడు. కాబట్టి మనతో పాటుగా నిండి ఉన్నవాడే దేవుడు. మా అనుభూతిని మన మనసుతో పొందొచ్చు. అందుకని మనం అమ్మ ఒళ్ళో ఉన్నా, అమ్మ మన ఒళ్ళో ఉన్నా, అది మనకు ఆనందమే కలుగుతుంది. కాబట్టి అలా చక్కగా విశాలమైనటువంటి హృదయంతో మీరందరూ కూడా మంచిని తీసుకొని మనం అందరం కూడా అటువంటి భగవంతుని కృపకు పాత్రులమోదో, అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధనా సంపత్తిని శ్రీ గురుదేవులు అందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ సుఖీ. కార్యక్రమం అయిపోయిన తర్వాత పిల్లల్ని పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆశీర్వదించండి మా పిల్లలిద్దరిని. లేదు అక్షతలు వెయ్యాలి, అక్షతలు చాలు. అయ్యో అదేంటి, నేనే కదా చేయాల్సిందంత. అవును చూడు, మా వాడు ఒప్పుకుంటాడు ఎందుకంటే అమ్మని కదా. ఈనాటి సంబంధం కాదు, జన్మ జన్మల నుంచి వస్తున్న సంబంధం మంది ఆధ్యాత్మికత అంటే. అందుకని ఇంతవరకు ఏ భగవంతుని గురించి అయితే మాట్లాడుకున్నామో ఇదంతా కూడా ఏది తీరి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్, అందరం కళ్ళు మూసుకుని మనలోకి మనం వెళ్ళి మనలో ప్రకాశిస్తున్న భగవంతుని, ఎవరు ఏ దేవుణ్ణి ఆశ్రయించారో, ఎవరు ఏ గురువుల్ని ఆశ్రయించారో వారిని మార్చుకోవడం అవసరం లే. ఆ భగవంతుని మన మనసులో ముద్ర చేసుకుని ధ్యానం చేసుకుని కొద్ది నిమిషాలు మాత్రమే కార్యక్రమం ముందుకు తీసుకువెళ్దాం. హరి ఓ ఓ.